శరీరం విడిచిపెట్టేటప్పుడు చివరి రోజుల్లో మన కంఠంలో శివలింగం ఆవిర్భవిస్తుంది. అంత గొప్పది ఆ జ్ఞానవాతి అన్నమాట. చాలామంది కాశీ వెళ్ళాక రకరకాల అనుమానాలు వ్యక్తపరుస్తారు కదా, ఇంకా పరుస్తూనే ఉన్నారు. అసలు వెళ్ళడానికి కూడా ముహూర్తాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా నాకు నవ్వు వస్తుంది. ఏమిటో తెలుసా, కొన్ని చోట్లకు వెడుతున్నప్పుడు ముహూర్తం చూడద్దని చెప్పాడు. ఎందుకని, వలదు తిథివార నక్షత్ర వర్గణం. జాగ్రత్తగా వినండి ఈ పద్యం. వలదు తిథివార నక్షత్ర వర్గణం తీర సంవాస జనులకు వారిజాక్షి సంచితములైన నిఖిల దోషములు పాయు నాకవాకిని నాకవాహిని నేకాభిషేకమునను. పార్వతీదేవితో ఒకప్పుడు శివుడు చెప్పాడు, అదే ఇప్పుడు కుమారస్వామి అగస్త్యుడిగా చెబుతున్నాడు. నదీ తీరాలలో ఉన్న తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వలదు తిథి వార నక్షత్ర వర్గణంబు, ఈ తిథి నాడు వెడదామా, ముహూర్తం పెట్టించుకుందాం, నక్షత్రం చూసుకుందాం, నా నక్షత్రానికి వెళ్ళి సంపత్తారో క్షేమతారో సాధనతారో మిత్రతారో పరమపిత్రతారయో చూసుకుందాం. ఇవేం అక్కర్లా, భూలోకంలో ఉండే సామాన్య ప్రదేశాలకైతే ముహూర్తాలు కావాలి. కానీ కాశీ, బృందావనం, ప్రయాగ, అయోధ్య ఇటువంటి దివ్య స్థలాలకు వెళ్ళేటప్పుడు నువ్వు ముహూర్తం చూసుకోవద్దు, తిథి వార నక్షత్రాది పరిగణన వద్దు. వారసోల లేదు అసలు. నపూర్వేశని సోమేచ, తూర్పు దిక్కుకి శనివారం సోమవారం వెళ్ళకూడదు. కానీ ఆ నియమం కాశీ గడితే లేదు. మళ్ళీ ఇలాంటి వారసోలలు దానికి వర్తించవు, ఎందుకంటే అది పరమ పవిత్రమైన క్షేత్రం. అన్నిటికీ మించి అక్కడ తీరం గంగానదో యమునానదో గోదావరో ఏదో ఒకటి ఉన్నాయి కనుక. కాబట్టి యాత్రలకు వెళ్ళే వాళ్ళకి దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరంలా. వాటిలో కూడా అన్ని యాత్రలు చెప్పలేం మళ్ళీ, ఎక్కడ పడితే అక్కడ చాలా స్థలాలు ఉంటాయి. సప్తమోక్షపురములకు మాత్రమే చెప్పాడు. మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి, ఇది అన్నిటికీ వర్తించదు. సప్తమోక్షపురాలు అంటే ఏమిటి, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురి, ద్వారవతి, చైవ సప్తైతే మోక్షదాయిన. ఈ అయోధ్య, మధుర, హరిద్వారము, కాశీ, కంచి, అవంతి అంటే ఇప్పుడు ఉజ్జయిని, ద్వారక, ఈ ఏడు మోక్షపురాలకి మాత్రము తిథివార నక్షత్రాది పరిగణన లేకుండా వెళ్ళిపో అన్నాడు. కాబట్టి ఇక మీదట మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ముహూర్తాలు వద్దు. గురువుగారు పంచాంగం పట్టుకొచ్చారా, ముహూర్తం చూసుకుందామా, అమావాస్య, పూర్ణిమ, గ్రహణమా, ఇవేం అక్కర్లా. అక్కడ ఉన్నవాడికి నిత్యం ఉత్సవమే. అందుకే ఇప్పుడు కాశీ వెడితే సంకల్పంలో ఏమని చెప్పాలో తెలుసా, నిత్య ఉత్తరాయణ పుణ్యకాలే నిత్యోత్తరాయణే అన్నమాట. నిత్య శుభతిథౌ, ఇంతే తప్ప ఈరోజు తిథి చెప్పక్కర్లా. అందుకే తిథి వార నక్షత్ర వర్గణమే వద్దన్నాడు. అక్కడ సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇవాళ ఏదో తృతీయ అనుకోండి, తృతీయాయాం తిథౌ అని చెప్పుకోకర్లా. గురువారం వస్తే ఏదో బృహస్పతి వాసరేనో భట్టారక వాసరేనో చెప్పవలసిన అవసరం లేదు. అక్కడ నిత్యం శుభతిదే, శుభతిథౌ, శుభవాసరే, శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే అంటే చాలు. ఒక్కటి మాత్రం కాశీకి వెళ్ళాక సంకల్పంలో తప్పక చెప్పి తీరాలి. త్రికంఠకాగ్రస్థితే ఆనందకాననే మహాశ్మశాని కాశీపట్టణి అని మాత్రం చెప్పాలి. అక్కడ త్రికంఠకాగ్రస్థితి అనే మాట లేకపోతే కాశీలో స్నానం చేస్తే సంపూర్ణ ఫలితం రాదు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన దాని చేతిలో ఉన్న త్రికంఠకం అంటే త్రిశూలం, కంఠకం అంటే ముళ్ళు, మూడు ముళ్ళు ఉంటాయి కనుక దానికి త్రిశూలము అని పేరు. పరమ పవిత్రమైన త్రిశూలం అంటే ఈశ్వరుడికి పార్వతి ఎంత ఇష్టం అంత ఇష్టం. త్రిశూలం జ్ఞానస్వరూపం, ఒక ముళ్ళు సత్వగుణం, ఒకటి రజస్సు, ఒకటి తమస్సు, త్రిగుణములు ఈ శూలం నుంచి రక్షించాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే పేరుతో త్రిమూర్తులుగా ఈ త్రిశూలం నుంచే సృష్టించాడు ఆయన. త్రిలోకాలు దీని నుంచే రక్షించాడు ఆయన. ఈ త్రిభువన పాలకత్వం దీని నుంచే సృష్టించాడు ఆయన. ఆ త్రిశూలం నుంచే జ్ఞానవాపిని సృష్టించాడు. త్రిశూలం నుంచే అంధకాసురాదుల్ని సంహరించి చర్మాలు తీసి ఒంటికి కట్టుకున్నాడు. అందువల్ల ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన త్రిశూలం మీద ఈ పట్టణం ఉంటుంది కాబట్టే దానిని త్రికాలములు ఏమి చేయట్ల, భూత భవిష్యత్ వర్తమాన కాలములనే మూడు కాలములు కాశీని ఏమీ చెయ్యలేవు. ఎప్పుడూ కాశీ అలాగే ఉంటుంది, మనకి కనబడుతున్నట్టు కాదు, అది ఎప్పుడు దివ్యరూపంతో ఉంటుంది. మనకి భ్రమ కలిగించడానికి తన మాయతో ఓ చోట ఉమ్ముతున్నట్టు, ఓ చోట బిల్డింగ్ పడగొట్టినట్టు, ఓ చోట గుడి పడినట్టు కనబడేలా చేసుకున్నాడు. ఎందుకంటే ఇవి కనబడితే మనం దూరం పోతాం, దూరం పోతే మనకి మోక్షం రాదని. అంతే తప్ప అది ఎప్పుడు ఒక రకంగానే ఉంటుంది. మన కంటికి కనిపించే కాశీ మాయా, అది సంపూర్ణమైన కాశీ కాదు. అసలు కాశీ మణికర్ణికా ఘట్టం దగ్గర భక్తి శ్రద్ధలతో ధ్యానంలోకి వెళితే కనపడుతుంది అన్నమాట. మీకు ఈరోజు అత్యంత పవిత్రమైన బాలా మంత్రం మూడు సార్లు మళ్ళీ చెబుతా, ఎందుకో తెలుసిన, ఆ మంత్రాన్ని మణికర్ణికా ఘట్టం దగ్గర రోజు 108 సార్లు చొప్పున 9 రోజులు ఉన్నవాడు చేస్తే అటువంటి వాడికి మాత్రమే అంత్యకాలంలో కాశీ దర్శనమిస్తుంది. చెప్పండి అందరూ, శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, ఓం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం ఓం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం ఓం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం. 9 రోజులు కాశీకి వెళ్ళిన వాళ్ళు ఉండి తీరాలి నాయన అగస్త్య. వీలుంటే భార్యాభర్తలు కలిసి ఉంటే, అంటే కలిసి ఉంటే ఎందుకంటే దురదృష్టవశాత్తు ఒక్కొక్కప్పుడు భర్త పోవచ్చు, లేదా భార్య పోవచ్చు, లేదా ఇద్దరు పెళ్ళయ్యాక ఏదో కారణంతో విడిపోవచ్చు, లేదా ఒకరికి అనారోగ్యం ఉండొచ్చు. అలాంటి సందర్భాలలో తప్ప తక్కిన వేళల్లో సాధ్యమైనంత వరకు దంపతులుగా వెడితే ఎక్కువ పుణ్యం. ఇద్దరు వెళ్ళి మణికర్ణికలో స్నానం చేసి అక్కడ చక్రతీర్థం అని ఒకటి ఉన్నది, ఆ చక్రతీర్థం దగ్గర కూర్చుని భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని ఉదయం కానీ రాత్రి 10 గంటల వేళల్లో కానీ 108 పర్యాయాలు జపం చేస్తే అటువంటి వాడు శరీరం విడిచిపెట్టేటప్పుడు కాశీకి వెళ్ళేనా విడిచిపెడతాడు, లేదా కాశీ వెళ్ళే అవకాశం లేకపోతే వీడి కంటి ముందు కాశీ పట్టణం దర్శనమిస్తుంది. కాశీని దర్శించుకుని శరీరం విడిచిపెడితే వాడికి మోక్షం వస్తుంది. ఆ మంత్రం ఇప్పుడు మీకు ఇచ్చాను నేను. కాశీలో 9 రోజులు ఉండడం కాదు, ఈ మంత్రాన్ని సాధారణంగా ఇలాంటి గొప్ప మంత్రాలు గురూపదేశం లేకుండా చేయకూడదు. అందుకే ఒకవేళ మళ్ళీ మీకు అవకాశం ఉంటుందో లేదో కాబట్టి ఈ పవిత్ర కాలంలో కాశీ వైభవం చెప్పుకుంటున్నప్పుడు ఉపదేశం చేస్తే అధమ చండాలుడితో సైతంగా దీన్ని చెప్పించవచ్చని శాస్త్రం. ఈ మంత్రంలో గొప్పతనం ఏమిటంటే కాశీ మహిమ వింటున్నప్పుడు ఉపదేశం పొందితే దీనిని తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా పడుకున్నా అశుచిగా విమానాదులలో ప్రయాణం చేస్తున్నా అన్ని వేళల్లో సర్వకాల సర్వావస్థల్లో గురుధ్యానం చేసుకుని చేసేయమని చెప్పాడంతే. నేను చెప్పలా, వామకేశ్వర తంత్రంలో ఉమామహేశ్వర సంవాదంలో శివుడు చెప్పాడు పార్వతికి. ఇంకా అంతకంటే గొప్ప ఉంది దానికి ప్రమాణం అదనమాట మంత్రశాస్త్రంలో. ఇప్పుడు ఈ దివ్య స్థలంలో అలాగ భక్తి శ్రద్ధలతో త్రికంఠకాగ్రస్థితి అని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. ఆ తర్వాత కొంతకాలానికి ఎప్పుడో గంగ వచ్చింది, గంగరాని క్రితం ఈ జ్ఞానవాపి ఉండేది. ఒకప్పుడు మహాత్ముడు ఈశ్వరుడు కాశీ క్షేత్రాన్ని సృష్టించుకుని అమ్మవారితో అక్కడికి వచ్చాడు. ఆయనతో పాటు ఆయన శరీరం నుంచి అనేక దివ్య శక్తులు పుట్టాయి. అవన్నీ ప్రమథగణాలు. నందీశ్వరాదులు వచ్చారు, విఘ్నేశ్వరుడు వచ్చాడు, కుమారస్వామిని నేను పుట్టాను, ఇంకా మహాత్ములు ఎందరో పుట్టారు, కాశీలో జనం పెరిగారు. ఈ జనానికి అందరికీ భోజనం చెప్పెడుతూ వేళకి వాళ్ళని సక్రమంగా పనులు చేసేలా చేస్తూ కాపలా కాసేవాడు ఒకడు కావలసి వచ్చాడు, అంటే ఒక యజమాని కావలసి వచ్చాడు. ఇల్లుంది, డబ్బు తెచ్చేవాడు ఉన్నాడు, కానీ క్రమశిక్షణతో ఇంటిని నడిపేవాడు లేకపోతే ఎలాగా? డబ్బు వస్తుంది పోతుంది అంటే ఇబ్బంది కదా. డబ్బును లెక్కలు చూడాలి, అందరికీ వేళకి అన్నాలు అవి వస్తున్నాయో లేవో చూడాలి, విమానానికి టిక్కెట్లు బుక్ చేయాలి, టిక్కెట్లు లేదా టిక్కెట్లు వస్తాయి, ఏదన్నా కుటుంబాన్ని ఒక క్రమశిక్షణతో నడిపేవాడు కావాలి. అలాంటి యజమాని లేడు అని ఒక అనుమానం వచ్చింది శివుడికి. కుటుంబ భారం ఎక్కువైపోయింది, మనం భక్తులను అనుగ్రహిద్దాం, అన్ని పనులు మనమే చేస్తే బాగుండదు, ప్యూన్ దగ్గర నుంచి ప్రిన్సిపాల్ వరకు అన్ని పనులు ఒకడే చేస్తే మిగతా వాళ్ళు ఏమైపోతారు. అందుకని వెంటనే ఏం చేశాడు, పార్వతీదేవి ఎడమవైపుకి ఇలా చూశాడు. చూడడంతో నీల మేఘఛాయ శరీరుడు, నల్లని మేఘంలా ఉన్న ఒక అందాల బాలుడు పుట్టుకొచ్చాడు. 4 చేతులతో మంచి కిరీటంతో, కిరీటం మీద నెమలి పింఛంతో నల్లని వాడు ఒకడు పుట్టాడు. వెంటనే ఆయనకి, నాయన నీకు కృష్ణుడు విష్ణువు జిష్ణుడు పుండరీకాక్షుడు మొదలైన పేర్లు పెడుతున్నాను, నువ్వు నా బిడ్డవి, ఈరోజు నుంచి ఈ కాశీకి నువ్వు పోషకుడవుక. క్షేత్ర పాలకుడు వేరు, పోషకుడు వేరు. క్షేత్రాన్ని పాలించేవాడు కాలభైరవుడు, పోషించేవాడు విష్ణువు అన్నమాట. అమ్మవారి నుంచి సృష్టించాడు ఆయన. దాన్నే కుమారసంభవంలో నందిచోడు వింగు నపారసత్వగుణ వీధిత భూషితు ఒక్క ముగ్ధాంగినిగాంచి అంటాడు. ముగ్ధాంగి శరీరం నుంచి ఒక నల్లని వాడిని ఒకణ్ణి శివుడు ఒకప్పుడు కన్నాడు అని ఎప్పుడో కుమారసంభవంలో నందిచోడు రాశాడు. ఎన్నో పురాణాల్లో అమ్మవారి ముఖాన్ని చూచి సృష్టించాడని చెప్పారు. ఈ నల్లని వాడు అన్నాడు, ఎంత కాశీ, మహామహిమ కలిగిన కాశీ, ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం కాని కాశీ, ఇంతమంది ప్రమదగణాలకి నిలమైన కాశీని నేను యజమానిగా రక్షించడమా? అమ్మ బాబాయ్, ప్రిన్సిపాల్ పోస్ట్ అంటే నాకు కష్టం అండి అన్నాడు. డైరెక్ట్ ప్రిన్సిపాల్ పోస్ట్ అంటున్నావు పైగాను, ఆఫీసర్ పోస్టులు కష్టం. ఏదో ముందు గుమాస్తాగా చేరి క్రమక్రమంగా అంచెలంచెలుగా ఎదిగితే వేరు, కానీ ఒకేసారి ఐఏఎస్ ఆఫీసరో గ్రూప్ వన్నో అయిపోతే వాడికి అనుభవం లేకపోతే ఇబ్బంది కదా అన్నట్టు ఆయన. నేను నీకు శక్తి ఇచ్చాను, అనుభవం ఉన్నా లేకపోయినా పరిపాలిస్తావన్నాడు ఆయన. నువ్వు ఎంత శక్తి ఇచ్చినా నీ అనుగ్రహాన్ని తపస్సు చేసి పొందకుండా ఈ పని నేను చెయ్యలేను, ముందు నీ కోసం తపస్సు చేస్తానన్నట్ట. తథాస్తు అన్నాడు శివుడు. అప్పుడు పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశంగా పొంది 1000 సంవత్సరముల కాలం విష్ణుమూర్తి కాశీక్షేత్రంలో మహాతపస్సు చేశాడు. తపస్సు చేసేటప్పుడు రోజు స్నానం చేసి ఆ తర్వాత అర్ఘ్యమిచ్చి శివుడికి లింగాభిషేకం చేసి అప్పుడు జపం చేయాలనుకునేవాడు. ఈయన జ్ఞానవాపిదాకా రోజు వెళ్ళడం, నీళ్లు తెచ్చుకోవడం, స్నానం చేయడం, ఆ తర్వాత ఏకాంత ప్రదేశంలో కూర్చుని జపం చేయటం కొంచెం టైం వేస్ట్ అయిపోయింది, దానికి సమయం వ్యర్థమైపోయేది. అందుకని ఏమనుకున్నాడు ఆయన, అబ్బే రోజు జ్ఞానవాపి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి రావటం వల్ల ఓ 100, 1000 సార్లు చేయవలసిన జపం వ్యర్థమైపోతుంది, ఇక్కడే నీళ్లుంటే బాగుంటుంది అనుకుని వెంటనే ఏం చేశాడు, చక్రాన్ని తీసుకుని చేతిలో ఉన్న చక్రాన్ని అక్కడున్న తాను తపస్సు చేసుకుంటున్న ప్రదేశంలో ఉన్న నేలని గిర్రున చక్రంతో తిప్పి ఖండించేశాడు. చక్రంతో తవ్వాడు, తవ్వి ఆ మట్టిని తీసి పక్కన పోశాడు. ఇప్పుడు చక్రం వల్ల తవ్విన ఆ ప్రదేశం మంచి లోతుగా వచ్చింది. ఈ లోతుగా ఉన్న గుంటలోకి నీళ్లు ఏం చేశాడు, ఈ చక్రం తవ్వుతూ ఉంటే ఒంటికి చెమట పట్టింది, ఈ చెమటను తీసి అందులో పోశాడు. ఈ శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి వచ్చిన చెమట అతిసువాసనతో ఉందిట, ఏ గంధము దాని ముందు పనికిరాదు. దిక్కుమాలిన మన శరీరాల నుంచి వచ్చే చెమట అయితే కంపు బాబోయ్, ఆయన మహానుభావుడి శరీరం నుంచి వచ్చినటువంటి చెమట కంపు కూడా ఇంపుగా ఉంది. ఏకకాలంలో కస్తూరి సుగంధ ద్రవ్యాలు అన్నీ కలిపినటువంటి అంటే పరిమళమిళితమైన దివ్య జలంగా మారిపోయింది. ఇన్ని పరిమళ ద్రవ్యాలు కలిపితే కూడా రానంత సుగంధం అందులోంచి వచ్చింది. అదే మరి శ్రీమన్నారాయణుడి శరీరం అంటే, ఆయన ఎక్కడుంటే అక్కడ ఘుమ 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 అన్నమాట, ఘుంఘుం ఘుమ్ అనిపిస్తూ ఉంటుంది. ఆ సుగంధాన్ని దేంతో పోల్చలేం, అటువంటి సువాసనాభరితమైన తన చెమట నీరుని అందులో పోశాడు. అదిగో అదే ఇప్పుడు కాశీలో మణికర్ణికా ఘట్టం దగ్గర చక్రతీర్థం అంటే అది. శ్రీ మహావిష్ణువు చక్రము చేత తవ్వబడిన గుంట, ఆ గుంటలో ఆయన చెమట నీరు ఘర్మజలం నింపబడింది. అందులో స్నానం చేసి ఆ నీళ్లే ఆచమనం చేసి ఆ నీళ్లే శివుడికి అర్ఘ్యమిచ్చి ఆ నీళ్లతోటే శివుడిని అభిషేకించేవాడు. ఆ అభిషేకానికి మెచ్చుకుని శివుడు, ఏమి కుమారా నీ మహిమ, ఆశ్చర్యం, ఎవడైనా నానాయాత్ర పడి నన్ను ప్రార్థించి నీ నీళ్లు చుక్కలు పొందుతారు, నువ్వు నా మీద భక్తితో చక్రంతో నుయ్యి తవ్వావు, మళ్ళీ ఆ గొయ్యిని నీ చెమటతోటి నింపావు, ఆ నీటిని సుగంధ భరితం చేసావు, దానిని తాగడానికి ఆచమనానికి అన్నిటికీ పనికొచ్చేలా చేసావు, ఈ మహిమకి నాకు ఆనందం కలిగింది, నీ భక్తికి మెచ్చా అని శివుడు అక్కడికి వచ్చి ఒక్కసారి ఏం చేశాట, కళ్ళతోటి తీసేసి టింగ్ టింగ్ అని నృత్యం చేశాడు, డ్యాన్స్ చేశాడు, మహాతాండవం నృత్యం చేశాడు. డ్యాన్స్ చేసేటప్పుడు దిక్కుమాల కళ్ళతోడు ఉంటే ఇబ్బంది, శివుడికి కళ్ళతోడు ఉండదండి, ఆయన అదృష్టవంతుడు, మాకు పెట్టాడు ఇదన్నీ. నేను అడుగుతాను ఎప్పుడొకప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను. ఈ పురాణాలన్నీ అయిపోయాక డైరెక్ట్గా కాశీలో చచ్చిపోవడం ఖాయం, అక్కడ ప్రణవపీఠం పెట్టడం ఖాయం, కైలాసానికి వెళ్ళడం ఖాయం, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళడం ఖాయం అంచారు. మిమ్మల్ని వదిలి పెట్టను. అవి వెళ్ళినప్పుడు అడుగుతాను అనమాట, ఏమండి భూలోకంలో ఉన్నప్పుడు పురాణాలు చెప్తున్నప్పుడు కళ్ళదోడు పెట్టావు, ఆ కళ్ళదోడు అయితే చిన్న అక్షరాలు కనపట్టలేదు, మాకేమో కళ్ళదోడు చత్వారమునా, నీకు మాత్రం చత్వారం లేకుండా పెట్టుకుంటావా అని నాలుగు గడిగేస్తాను చత్వారం అదనమాట. ఆయన అప్పుడు అడుగుతాడు, భూలోకంలో ఉన్నప్పుడు తప్పదు నాయన, అంటాడు. ఆయన ఏదో జవాబిస్తాడు అనుకోండి, ఆయన ఏం జవాబిస్తాడో మనమే ఊహించి ముందే చెప్పుకోవడం ఎందుకు? ఆయన్ని అడిగి మీరు కూడా విందురు కానీ. ఆయన దగ్గర ఉండడం ఇంకో సుఖం ఉంది, ఈ మైకులు అక్కర్లేదు. ఆయన మాట్లాడితే ప్రపంచానికి తెలుస్తుంది, మనం మాట్లాడితే ఆయనకు వినపడుతుంది. చెవుడు ఉండదు, లౌడ్ స్పీకర్ అక్కర్లేదు, ఎప్పుడు నవయవ్వనమే, ముసలితనం ఉండదు, చావు ఉండదు. అది నిరంతర శివత్వము అంటే ఆ శివత్వం పొందడం కోసమే, ఈ శివత్వాన్ని తొలగించుకోవడం కోసమే ఇన్ని పురాణాలు మనం చెప్పుకుంటున్నాం, చదువుతున్నాం. ఈ చదువుతున్నప్పుడల్లా శరీరం గగురు పుడుస్తుంది అనమాట నాకు. ఒక్క క్షణకాలంలో ఈశ్వరుడిలో ఐక్యమైపోయిన భావం కలుగుతుంది. ఎన్నో జన్మల్లో మనం పుణ్యం చేసుకున్నాం గనక ఇది వినగలుగుతున్నాం, ఇది చదవగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం, కనీసం చెబుతూ ఉంటే చప్పట్లు కొట్టి ఆనందమైన పొందగలుగుతున్నాం. అది కూడా అదృష్టమే కదా. కొంతమంది దురదృష్టవంతులు పక్క నుండి రాలేరు, తెలిసి రాలేరు. ఎన్ని ఉన్నా ఈ కాశీ వైభవం లాంటిది గురువుల ద్వారా వింటే మాత్రమే మోక్షం వస్తుందని ఫలశ్రుతులు చెప్పారు. ఎంత చదివినా రాదట ఫలితం, శ్రవణం వల్లే వస్తుంది అన్నాడు ఆయన. అందుకే పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపురణుణాం. పద్మాకర్ గారు మీరు నిజం చెప్పారా అని అడిగితే దానికి నేను చెబుతున్న శ్లోకం కాశీ మహిమ స్కాంద పురాణంలో చెప్పారు, కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపురణుణాం. కృతయుగంలో మానవులు తరించడానికి వేల సంవత్సరాలు తపస్సు చేయవలసి వచ్చేది, వేలాది సంవత్సరాలు యజ్ఞాలు చేశారు, దానాలు చేశారు, ధర్మాలు చేశారు, అయినా వాళ్ళకి మోక్షం రావడం కష్టమయ్యేదిట. కానీ కలౌ ధర్మస్తు కేవలం, కలియుగంలో ఒకే ఒక్క ధర్మం ఉన్నది, పురాణ శ్రవణాత్ అంటే పురాణ శ్రవణము కంటే అపరహ ధర్మ మరొక ధర్మము నృణాం నరులకు నవిద్యతే లేదు. అంటే కలియుగంలో మానవులకి పురాణము వినడము కంటే గొప్ప ధర్మం లేదు. ఇంకా ఎన్ని జపాలు చెయ్యండి, ఎన్ని తపస్సులు చెయ్యండి, ఎన్ని అభిషేకాలు చెయ్యండి, ఏ క్షేత్రంలో అయినా ఎక్కడైనా కాసేపు అయినా శ్రద్ధతో భక్తితో ఇలా పురాణం వినడం కంటే మరో ధర్మం లేదు. ఈ వినడం ద్వారా ఈ జన్మలోనే వాడు మోక్షం పొందగలుగుతాడు. అందుకని సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సర కాలము ఇలా వింటూ ఉండవలసిందే. ఏదో ఒక పురాణం, ఏదో ఒక పురాణం. వేదవ్యాసుడు తెలివి తక్కువవాడా? ఒక్క పురాణంతో వీడు మోక్షం పొందలేడు. ఒక్క కూరతో రోజు తినగలమా? రోజు ఒకే మజ్జిగతో తినగలమా? తింటే విటమిన్లు పెడతాయా? అందుకని ఎన్ని కూరలు, ఓసారి గోంగూర పప్పు అంటారు, ఓసారి దప్పకాయ పచ్చడి అంటారు, ఓసారి బూడిద గుమ్మిడికాయ కూర అంటారు, మరోసారి ఇంకేదో ఆవకాయ పచ్చడి అంటారు, మరో రోజేమో పులిహార అంటారు, ఇంకో దద్దోజనం అంటారు, ఒక్కో రోజు ఇడ్లీ అంటారు, ఒక్కోసారి పెసరట్లు అంటారు, ఉప్మా అంటారు, మళ్ళీ దాంట్లోకి మళ్ళీ మినపట్లు అంటారు, ఎన్ని రకాల పిండి వంటలు, బొబ్బట్లు. అంటే బొబ్బట్లు అంటే నా అనుమానం, తింటూ ఉంటే వీడు బొబ్బలు పెట్టేవాడేమో పూర్వం, బాబు ఈ బాబు తినలేకపోతున్నారా అని అంత పెట్టేసేవారు అనమాట మీ ఊళ్ళో వాళ్ళు. దాంతో వాడు తినలేక బొబ్బట్లు పెట్టేవాడు అనమాట. ఇలాంటివి ఎన్ని తింటే శరీరానికి శక్తి, తినడానికి ఇన్ని పదార్థాలు ఎలా ఉన్నాయో మానవుడు తరించడానికి కూడా. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వివర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంత పురాణములని 18 పురాణాలు, మరి 18 ఉప పురాణాలు పెట్టాడు ఆయన, ఇతిహాసాలు పెట్టాడు ఆయన. అందువల్ల నిరంతరము కూడా తప్పక మనం అక్కడికి వెళ్ళాలి. ఇంత ఎందుకు చెప్తానంటే ఈశ్వరుడు ఈ చక్రాన్ని తీర్థాన్ని చూచి ఆనందంతో ఎంత గొప్పవాడివిరా నువ్వు, చక్రతీర్థం తవ్వావు అని ఆనందంతో నృత్యం చేశాడు. అలా నృత్యం చేస్తూ ఉంటే త్రిణయ్యనుని దక్షిణ శృతి మణికర్ణిక మిట్టి నేల మడుగున పడియ. ఈశ్వరుడు త్రినేత్రుడికి చెవులకి కుండలాలు ఉన్నాయి, అందులో కుడివైపు ఉన్న దుద్దుకి మణులు కూడా ఉన్నాయి. ఆయన సహజంగా చెవులకు కుండలాలు పెట్టుకునేటప్పుడు ఏం చేస్తాం, దానికి కొన్ని మణులు, కొంతమంది ఏమో ఎర్ర మణులు, కొంతమంది ఏమో తెల్ల మణులు, కొంతమంది అంటే ముత్యాలు అనమాట, కొంతమంది వజ్రాలు, కొంతమంది నీలాలు, వాళ్ళ వాళ్ళ నక్షత్రాలను పెడతారు. ఈయన చెవులకి నవరత్నాలు ఉన్నాయి. ఇన్ని మణులు తాపడం చేయబడి ఉన్న ఈ కుండలం కర్ణిక ఆభరణం చక్కన మిట్టి నేల మీద పడింది, ఊడిపోయి పడిపోయింది. చూసారా నా చేతికున్న కంకణానికున్నటువంటి శీల మొన్న విరిగిపోయింది, అలాగే శివుడి యొక్క కుడి చెవికున్నటువంటి మణికర్ణిక ఊడిపోయి అక్కడ పడింది. ఆ మణికర్ణిక నేల మీద పడిన స్థలమే మణికర్ణిక ఘట్టం, అది మణికర్ణిక అంటే. ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా అది సామాన్య స్థలం కాదు, ఈశ్వరుడంతటి వాడికి ఆనందం కలిగించిన స్థలం. ఎంత ఆనందం కలగకపోతే, ఎంత తాండవ నృత్యం చేయకపోతే ఈ కుండలం విరిగి కింద పడుతుందంటారు ఊడిపోయి. అది విరిగి నేల మీద పడిందంటే అర్థం ఏమిటంటే ఈశ్వరుడికి ఆ రేవు ఆ స్థలం బ్రహ్మానందం కలిగించింది. శివుడికి ఆనందం కలిగించటం వల్లే ఆ మణికర్ణికి అక్కడ పడింది. కుండలం పడ్డం వల్లే ఆ స్థలం శివానంద స్థలం. అందుకని అక్కడ మాత్రం స్నానం చేసి తీరాలి అన్నారు. అక్కడ స్నానం చేయకపోతే కాశీలో ఇంకెక్కడ స్నానం చేసినా అంత గొప్ప శక్తి రాదు. అన్ని ఎన్ని రేవులు ఉన్నాయి అక్కడ, అన్నీ ఉన్నాయి. దశహర అని గంగకి పేరు. 10 పాపాలు తొలగిస్తుంది. ఆ వాచిక పాపాలు, మానసిక పాపాలు, శారీరక పాపాలు అంటారు. శరీరంతో 3 పాపాలు చేస్తాం మనం. అదేమిటది? పరస్త్రీలతో సంపర్కము అదొకటి, హింస చెయ్యడము, లేదా శరీరంతో వెళ్ళకూడని చోటికి వెళ్ళడం. ఈ 3 శరీరంతో చేసే పాపాలు. మాటలతో చేసే పాపాలు ఏమిటి? ఇదిగో పద్మాకర్ గారు అలాంటి వాట, ఆయన ఇలాంటి, వీడేం చూడొచ్చాడు, వీడి మొహానికి వీడికి ఏం తెలుసు? పద్మాకర్ గారి గురించి పద్మాకర్ గారికే తెలియదు, ఇక నీకేం తెలుసు? నీ గురించి నాకేం తెలుసు? ఎవడేమిటో వాడికే తెలియదు. వాడు ఇలాంటి వాట, వీడు ఇలాంటి వాట, పక్క వాళ్ళ గురించి రోజు లేరిపోయిన మాట్లాడుతున్నామే. వాచిక పాపాల్లో మొదటిది. రెండవది ఏమిటి? తాగకూడనటువంటి పదార్థాల మీద దృష్టి నిలిపి దాన్ని పొగట్టం. మద్యాన్ని పొగిడి, మాంసాన్ని పొగిడి, అంటే నీచమైన పదార్థాన్ని పొగడ్డం. ఇంకా 3వది ఏమిటి? భగవన్ నామాన్ని ఉచ్చరించకపోవటం. 4వది ఇతరుల చావుని కోరుకోవటం. ఈ 4 కూడా వాచిక దోషాలు. ఆ 3, ఈ 4, 7. మరొక 3 మానసిక పాపాలు. పైకి అన్ని గొప్పగా ఉంటాడు ఒక్కొక్కడు, మహాత్ముళ్ళ నటిస్తాడు, లోపలన్నీ కుళ్ళు కుతంత్రాలు కుట్టలేదు. వాడి దగ్గర కోట్లున్నాయి, వీడు కోట్లు పోయి వీడు బూడిద పాలైపోతే బాగుండుగాక. పక్కవాడు బాగుంటే లోపల లోపల నడుస్తారండి, పైకి మాత్రం మీరు బాగుండాలి, మీరు పడిపోవాలి. ఈ విధంగా మనస్సులో ఇతరులకు కీడు తెలుసుకోవడం ఒక పాపం. పరవస్తువులు మనకి కావాలని కోరుకోవడం రెండవ పాపం. ఒక్కోసారి మనకి తెలియకుండానే అవతల వాడి చేతికున్న కంకణం చూసి ఎవడో దిష్టి కొడతాడు అనమాట, భలే ఉంది కంకణం, ఆ కంకణం నేను పట్టుకుపోతే బాగుండు, అందుకే సేలోడిపోయింది అని చెప్పి బాయిదారి కూడా అని చేత పైకి వాడు అడగలేక లోపల లోపల ఏడుస్తాడు అనమాట. అందుకే సాధ్యమైనతలు కనబడకుండా లాల్చి వేస్తారు మహాత్ములు. ఈ లాల్చి వేయకపోతే వీడు కూడా బాల్చి తంతాడు కనుక. మొత్తం మీద ఇతరుల సంపదలు మానసికంగా కోరుకోవడం అనమాట. ఇతరులకు కీడు కోరుకోవడం, మానసికంగా వారి సంపదలు కోరుకోవడం. 3వది మనస్సులో ఎప్పుడు ఈశ్వర సంబంధమైన ఆలోచన రాకపోవటం. ఈ 3 మానసిక దోషాలు. ఈ అన్నిటినీ కలిపి దశ పాపములు. ఇవి హరిస్తుంది కనుక గంగానదికి దశహర, అదే దసరా. అందుకంటే దసరా అంటే ఏంటనుకుంటారు, రోజు దసరా దసరా. ఈ 10 పాపములను ఆ 10 రోజులు మనం చేసే పూజల ద్వారా తొలగిస్తోంది కనుక ఆ పండుగని దశహర పండగ, అదే దసరా పండగ అనమాట. ముసలాడికి దసరా పండగ అంటే అది మంచి మాటే. మన ఉద్దేశం ఏంటంటే ముసలాడు అలంకరించుకున్నాడని. కానీ వార్ధక్యంలో అయినా ఈ 10 పాపాలు తొలగించుకుందాం అనుకున్నాడు వాడు. వయస్సులో ఉన్నప్పుడు కోరిక పుట్టకపోయినా ఆఫ్టర్ రిటైర్మెంట్ లేదా కొంత వయస్సు వచ్చాక ఇంకెంతకాలం ఉంటాం, ఈ ఉద్యోగాలు ఎల్లకాలం చేసినా ఒకటే, ఈ వ్యాపారాలు ఎల్లకాలం చేసినా ఒకటే, వీటికి అతీతంగా పుణ్యం పొందుదాం. ఇక పద్మాకర్ గారు ఎక్కడికి వెళితే అక్కడికి ఏమిటది, ఏమిటారు, సీఎల్ కాకుండా స్పెషల్ లీవ్, మెడికల్ లీవ్ పెట్టుకుని వెళ్ళి వెళ్ళిపోదామని ఏ వరుణ్ గారు అనుకున్నారు అనుకోండి, ఇక ఆవిడకి వెంటనే దసరా పండగ. ఎందుకని, గురువు గారితో వెళ్ళిపోతున్నారు, లీవ్ పెట్టుకుంటున్నారు, హాయిగా పురాణం వింటున్నారు, వచ్చాక 1 నెలల తర్వాత మళ్ళీ ఎప్పుడు ఉండే ఖర్చులే కదా అని వాటి మీద దృష్టి పెట్టకుండా భక్తితో పురాణం వినడమే దశ పాపములను తొలగిస్తుంది. అదన్నమాట దసరా పండుగ అంటే. ఏది ఏమైనా మానసికమైన దృఢత్వంతో గంగానదికి చేరి మణికర్ణికలో స్నానం చేస్తే 10 విధాల పాపాలు ఆక్షణమే పటాపంచలైపోతాయి. ఇంకా ఏమంటే 9 రోజులు స్నానం చేస్తేనే పాపాలు పోతాయి అంటున్నారు. యావజ్జీవితం గంగానదీ తీరంలో ఉండి అక్కడ స్నానం చేస్తే అని అడిగింది లోపాముద్ర. అయితే చెబుతున్నా వినమ్మా, యావజ్జీవము గంగా ప్లావం బొనరిల్చు నరుడు పంకజనయనా జీవన్ముక్తుడు త్రిజగత్ పావనుడని చెప్పుదురు తపస్వి ప్రవరుల్. తాను బతికున్నంతకాలం, బతికున్నంతకాలం అంటే అర్థం ఏంటంటే కాశీలోనే పుట్టక్కర్లా, ఇప్పుడు మీకు బుద్ధి కలిగింది, ఈ క్షణమే ఇంకా కాశీ గడిపోయి వెనక్కి రాకుండా అక్కడే ఉండిపోయారు, శరీరం విడిచిపెట్టేదాకా అక్కడే ఉండిపోయారు అనుకోండి, ఉన్నన్ని రోజులు శరీరము సహకరించినంత వరకు గంగానదిలో స్నానం చేస్తే వాడు యావజ్జీవితం గంగా ప్లావం చేసినట్టే. గంగలో ములగడం, ప్లావము అంటే తడపబడుట. ఎప్పుడు గంగలో తన శరీరాన్ని తడిపితే అది గంగాప్లవం, గంగా స్నానం అన్నమాట. అలా ఉన్నంతకాలము గంగానదిలో స్నానము చేసిన మహానుభావుడు ఉన్నాడే, వాడెవడో తెలుసా? జీవన్ముక్తుడు. వాడు బతికున్నా మోక్షం పొందినట్టే. శరీరంలో ప్రాణం ఉంది కానీ శరీర భ్రమ ఉండదు, సంసార భ్రమ ఉండదు, వ్యామోహాలు ఉండవు, ఏ విధమైన కాయిక మానసిక వాచిక పాపములు చెయ్యడుగాక చెయ్యడు. ఈ విధంగా సకల పాపాల నుంచి విముక్తి పొంది బ్రతికుండగానే శివానుగ్రహం పొందితే వాడిని జీవన్ముక్తుడు అన్నారు. అంతటి స్థాయి వస్తుంది. కాశీలో మరణం ఎంత గొప్పదో తెలిసిన, మరణం అంత బాధ మరొకట్లేదు. నిజంగా చెబుతున్నాను, చచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకున్నమాట. నేను కూడా చచ్చి 3 సార్లు బతికిన వాడిని కాబట్టి చెబుతున్నాను. ఒకప్పుడు నేనేది అసత్యం ఆడటంలా అవసరము నాకు లేదు. ఎందుకు అవసరం, దేనికి అవసరం? నేనేం మీ దగ్గర నుంచి 1 కోటి రూపాయలు అడగల, మీ దగ్గర నుంచి ఈ డబ్బెమ్మని అడగల. అసలు నా యావత్ జీవితం ఎప్పుడైనా ఉపన్యాసం పెట్టించిన వాడిని ఈ డబ్బెమ్మని అడిగానా? అడగండి, వెంకటరాజని పెట్టించిన వాడు ఉన్నాడు, లింగయ్య గారిని అడగండి, అసలు ఈ రూపాయి ఇమ్మని నా జీవితంలో ఎవరి దగ్గరికి వెళ్ళి డొనేషన్ అడగల. అప్పుడప్పుడు హాస్యానికి మీ దగ్గర ఏదన్నా ఉపన్యాసంలో అది కూడా మిమ్మల్ని నవ్వించడానికి చెప్పే మాటలు తప్ప. ఈ 38 ఏళ్ళు పూర్తయింది. నేను 1986లో మొదలెట్టాను ఉపన్యాసం. అంటే ఇది దాదాపు 39 ఏళ్ళు అనమాట. అంతేకాదు 86ను 29 ఏళ్ళు, 29 సంవత్సరాలుగా ఉపన్యాసాలు చెబుతున్నాను. అంత చిన్న వయసులో మొదలుపెట్టాను. ఈ 29 ఏళ్ళుగా ఏనాడు ఉపన్యాసం పెట్టించమని అడగలేదు. పెట్టమని ఎవరైనా పెడతామని వస్తే నాకు ఇంత ఇవ్వండి రోజుకని కానీ, ఈ డబ్బెమ్మని కానీ, ఈ వస్త్రం ఇమ్మని కానీ ఒక్కనాడు అడగలేదు. నేను దానికి సాక్షి ఈశ్వరుడే. అందరినీ ప్రేమించా. ఇప్పటికీ కూడా నా మనస్సులో రవ్వంత కూడా ద్వేషం ఉండదు. ఎందుకో తెలిసినా, అందరూ ఈశ్వర స్వరూపాలే, అందరూ మహాత్ములే. ఎవరి మీద చూస్తే వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది. పురాణములలో ఇలా నడుచుకోండి వస్తే దాన్ని చెప్పాను తప్ప, అది ఎవడైనా నాకు గుండెల్లో గుచ్చుకుందని బాధించి నేను బాధింపబడ్డాననుకుంటే వాడి కర్మయోగం తప్ప. మనస్ఫూర్తిగా చెబుతున్న మాట, మా దృష్టిలో మీరందరూ పరమాత్మ స్వరూపులే, అందువల్ల మాకు రాగము లేదు, ద్వేషము లేదు. అందువల్ల నిరంతరం అక్కడే ఉంటాం, అక్కడే హాయిగా ఉంటాం అనిపిస్తుంది. అలాంటి నాకు 3 సార్లు మరణం ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు 1996లో మా అత్తగారి తండ్రి చచ్చిపోయారు. అంటే మా ఆవిడ తాతగారు, మాతామహుడు, ఆయన శవాన్ని పట్టుకెడుతున్నారు. ఆ శవంతో శ్మశానానికి ఎడుతూ ఉంటే అప్పటికి మా నాన్నగారు బతుకున్నారు కాబట్టి శవం వేయకూడదు, శ్మశానానికి వెళ్ళకూడదు, కానీ కొంచెం అక్కడిదాకా సాగనంపడానికి వెళ్ళా. ఆ క్షణమే సర్రుమని ఇక్కడ శబ్దం వచ్చింది. మా తోడలుడు గట్టిగా పట్టుకున్నాడు, పక్క వాళ్ళు పట్టుకున్నారు, కర్రలా కట్టిలా విసిగిపోయింది శరీరం, పడిపోయానంటే 20 నిమిషాలు కదలలేదు. అరే, ఈ ముసలాయన చచ్చిపోయాడని పలకరించడానికి వచ్చి ఈయన చచ్చిపోయాడురా అని నాకు కూడా పాడి కట్టారు అప్పటికే. ఆశ్చర్యం చెప్పమంటారా, ఈలోపు జరిగింది, ఈ 20 నిమిషాల్లో సర్రుమని శబ్దం వచ్చింది, ఇక్కడ నుంచి ప్రాణం పైకి లేచిపోయింది. ఆ ముసలాయన ఆత్మ అలమటించుకుంటూ వెడుతోంది, ఆయన వెనక వెడుతున్నాను. నేను చాలా దూరం వెళ్ళిపోయాను. మహాభయంకరమైన నరకయాతనంటే ఏమిటో కళ్ళారా చూశా. ఇంతలో మా నాన్నగారు కనపడ్డారు. ఆయన అప్పటికి ఎక్కడో సమాధి స్థితిలో ఉన్నారట ఒక చోట ఇంట్లో. ఆయన కూర్చుని, ఒరే ఇప్పుడిప్పుడే నువ్వు ఈ లోకాలకు వెళ్ళి వాళ్ళని అనుసరించడం ప్రమాదం, ముందు వెళ్ళిపో అని నెత్తిమీదలు కొట్టారు. టక్కన మళ్ళీ నా ఆత్మ వచ్చి శరీరంలో ప్రవేశించింది. శ్మశానంలోకి తీసుకుపోవడానికి సిద్ధమైపోతుండగా నేను లేచి కూర్చున్నాను. మళ్ళీ అప్పటిదాకా పోయాడరా బాబు అని ఏడుస్తున్న వాళ్ళందరికీ మతిపోయింది. ఏం జరిగిందని అడిగారు. అప్పుడేం చెప్పలేదు. ఎందుకు చెప్తానంటే, ఈ ప్రాణం పోయే ముందు శరీరంలో సూదులు గుచ్చిన బాధ కలుగుతుంది. ఒక్క క్షణక గుండు సూదులు గుచ్చినట్టు, తేళ్లు కొట్టినట్టు భయంకరమైన యాతన, నరక యాతన. మరణ సమయంలో ప్రతి జీవి పొంది తీరతాడు. ప్రాణము శరీరంలోంచి పోవడం అంటే బాటలు కాదండి. బ్లేడు కోసుకుంటే మీకు ఎంత బాధ కలుగుతుంది, గడ్డం గీసుకుంటున్నప్పుడు గట్టిగా గబుక్కుని చెక్కుకుపోతే ఎంత బాధ కలుగుతుంది, ఉల్లిపాయ కోస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరగడంలా ఆ కాస్తకే, ఆ కాస్త ఘాటుకే ఉల్లిపాయ రసం కట్లో పడితేనే మండుతోంది. అటువంటిది ఈ శరీరంలో ఉన్న నవనాడులు కుంగిపోయి ఒక్కొక్క వాయువు పైకొచ్చి ఈ పైకో కిందకో వెళ్ళిపోతూ ఉంటే ప్రాణము, అప్పుడు పొందుతాడు జీవుడు బాధ. ఆ బాధని అనుభవిస్తే తెలుస్తుంది. ఇలా నేను 3 సార్లు సర్రుని శబ్దం వచ్చి వెళ్ళిపోయింది శరీరం నుంచి. మళ్ళీ శరీరంలోకి వచ్చాను. ఆ సాధనలన్నీ ఇప్పుడు మీకు చెప్పడం కూడా అనవసరం, దానికి తగిన అర్హత వచ్చినప్పుడు చెప్పాల్సింది. ఎందుకు చెబుతున్నాను అంటే, మరణము భయంకరమైనది. తీసుకు చచ్చిపోయేవాడి మరణం మరింత భయంకరమైనది. ఆసుపత్రిలో మంచం మీద పడిన వాడి మరణం ఘోరమైన బాధ కలిగిస్తుంది. ఈ మరణము కాశీలో ఉంటే ఎంత సుఖంగా ఉంటుందో తెలుసా?